యేసు యొక్క ప్రేమ ఆయన మరణంలో కనబడింది.
అండ్ వీ వాంట్ టు కన్సిడర్ టుడే సంథింగ్ మోర్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ లవ్.
ప్రేమ అంటే ఏమిటో దాని అర్థం గురించి మనం ఈ రోజున మరికొంచెం చూద్దాము.
A word which is much misunderstood, but which we can understand clearly when we look at the life of Jesus and see how we can have the same love in our life for other people.
ఈ మాట ఎంతో అపార్థం చేసుకోబడుతుంది, కానీ మనం యేసు యొక్క జీవితాన్ని చూసినప్పుడు దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలము. అటువంటి ప్రేమను ఇతరుల కొరకు మన జీవితంలో ఎలా కలిగి ఉండవచ్చో చూడగలము.
One mark of love is gentleness.
ప్రేమకు ఒక గుర్తు సాత్వికము.
Jesus was gentle with all people, particularly with people who were battered by life, who had fallen into sin. Jesus loved especially those who had fallen deeply into sin.
యేసు అందరి ఎడల, ప్రత్యేకంగా జీవితంలో నలిగిన వారి ఎడల, పాపంలో పడిపోయిన వారి ఎడల సాత్వికముతో వ్యవహరించాడు. యేసు ప్రత్యేకంగా పాపంలో లోతుగా పడిపోయిన వారిని ప్రేమించాడు.
He came to help such people because they were rejected by everybody else. The woman caught in adultery, the thief on the cross, rejected criminals.
అటువంటి వారు మిగతా వారందరి చేత తృణీకరించబడ్డారు, కాబట్టి వారికి సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, సిలువపైన దొంగ, తృణీకరించబడిన నేరస్తులు వంటి వారిని.
Jesus went, picked them up and encouraged them. He saw the good points in those weak, sinful people and he hoped for the best in everyone.
యేసు వెళ్ళి వారిని లేవనెత్తి వారిని ప్రోత్సహించాడు. ఆ బలహీనులైన పాపాత్ములలో ఉన్న మంచి లక్షణాలను ఆయన చూచాడు. ఆయన అందరి కొరకు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు.
You know, Jesus was this type of person whom other people would just long to be with because he was so understanding, so kind, so gentle.
యేసు ఇతరులు ఆయనతో ఉండగోరినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన అర్థం చేసుకునేవాడు, ఎంతో మంచివాడు, ఎంతో సాత్వికుడు.
You know who were the people who avoided Jesus? Those who were proud, those who were hypocrites, those who had some secret sin which they were afraid he would expose.
ఎటువంటి వ్యక్తులు యేసుకు దూరంగా ఉండేవారో మీకు తెలుసా? గర్విష్ఠులు, వేషధారులు, ఆయన ఎక్కడ బయట పెడతాడో అని భయపడే రహస్య పాపాలను కలిగిన వారు.
The Bible says that Jesus, Matthew 12 verse 20, it says, Jesus would not break a bruised or a battered reed.
యేసు నలిగిన రెల్లును విరువడని బైబిల్ మత్తయి సువార్త 12:20 చెప్తుంది.
A reed is a very small little thing and if that's bruised or battered, most people would throw it away and pick another reed because reeds are cheap. But Jesus wouldn't do it.
ఒక రెల్లు చాలా చిన్న వస్తువు, అది గనుక నలిగి ఉంటే ఎక్కువ మంది దాన్ని పడేసి మరొక రెల్లును తీసుకుంటారు, ఎందుకంటే రెల్లులు చవకైనవి. కానీ యేసు అలా చేయలేదు.
అండ్ a wick that's burning very dimly, Jesus would fan it to a flame. That's what it says there.
మకమకలాడుచున్న అవిసినారను యేసు ప్రజ్వలింపజేస్తాడు అని అక్కడ చెప్పబడింది.
He would not quench a dimly burning wick.
ఆయన మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు.
You know that?
ఆ విషయం మీకు తెలుసా?
That if you're like a battered reed, weak, most of your life broken, Jesus cares for you.
నువ్వు ఒక నలిగిన రెల్లు వలె బలహీనంగా నీ జీవితంలో ఎక్కువ భాగం విరిగిపోయుంటే యేసు నీ కొరకు చింతిస్తున్నాడు.
He can bring you back into his perfect plan for your life, even if you're like a battered reed or a dimly burning wick or a wick that's about to die out.
నువ్వు ఒక నలిగిన రెల్లుగా లేక మకమకలాడుచున్న అవిసినారవలే లేక ఆరిపోయే అవిసినారవలే ఉన్నప్పటికీ ఆయన నీ జీవితం కొరకు కలిగి ఉన్న పరిపూర్ణమైన ప్రణాళికలోకి నిన్ను తిరిగి తీసుకురాగలడు.
Jesus saw the good points in people. He always hoped for the best.
యేసు మనుషులలో ఉన్న మంచి విషయాలను చూచాడు. ఆయన ఎప్పుడూ శ్రేష్టమైన దాని కొరకే ఆశించాడు.
His love was not sentimental. He always sought the highest good. That's why he rebuked Peter with strong words of admonition.
ఆయన ప్రేమ భావుకతతో కూడినది కాదు. ఆయన ఎప్పుడూ అతిశ్రేష్టమైన దాన్నే కోరాడు. అందుచేతనే ఆయన పేతురును బలమైన మాటలతో గద్దించాడు.
You can't rebuke people strongly unless you love them. When James and John were seeking for places of honor, he rebuked them.
మీరు ప్రజలను ప్రేమించకుండా వారిని బలంగా గద్దించలేరు. యాకోబు యోహానులు అగ్రస్థానములను కోరుకున్నప్పుడు ఆయన వారిని గద్దించాడు.
When they wanted to call down fire on the Samaritans, he rebuked them. He rebuked his disciples 7 times for unbelief.
వారు సమరయులపై అగ్ని కురిపించాలనుకున్నప్పుడు ఆయన వారిని గద్దించాడు. ఆయన తన శిష్యులను వారి అవిశ్వాసమును బట్టి 7 సార్లు గద్దించాడు.
Why? Because he loved them. If he didn't care for them, then he would have just not corrected them at all.
ఎందుకని? ఎందుకంటే ఆయన వారిని ప్రేమించాడు గనుక. ఆయన వారి గూర్చి పట్టించుకోకపోతే ఆయన వారిని సరిదిద్దేవాడు కాదు.
He wouldn't have bothered whether they went to hell or anywhere.
వారు నరకానికి వెళ్ళినా మరెక్కడకు వెళ్ళినా ఆయన పట్టించుకునేవాడు కాదు.
And so we see that Jesus was not afraid of speaking the truth, even if it hurt others, because he loved them. He was concerned for their eternal good.
కనుక యేసు ఇతరులను అది గాయపరిచినా సత్యాన్ని మాట్లాడటానికి భయపడలేదని మనం చూస్తాము. ఎందుకంటే ఆయన వారిని ప్రేమించాడు, వారి నిత్యమైన మేలు కొరకు చింతించాడు.
He was not seeking a reputation for being known as a kind person, or that reputation for kindness would be lost if he spoke strong words.
ఆయన దయాళుడని పేరు సంపాదించుకోవడానికి చూడలేదు, లేక ఆయన బలమైన మాటలు మాట్లాడితే దయాళుడిగా ఆయనకున్న పేరు పోతుందని చూడలేదు.
No, he loved other people more than he loved himself, and so he was willing to sacrifice his reputation in order to help other people.
లేదు, ఆయన తనకంటే ఎక్కువగా ఇతరులను ప్రేమించాడు. ఇతరులకు సహాయపడటానికి ఆయనకున్న పేరును త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు.
He spoke the truth firmly because he did not want men to be ruined eternally.
మనుషులు నిత్యత్వంలో నాశనం అవ్వకుండా ఉండేటట్లు ఆయన సత్యాన్ని గట్టిగా మాట్లాడాడు.
So in one sentence we could say, the eternal welfare of men mattered more to Jesus Christ than their opinions about him.
కాబట్టి యేసు క్రీస్తుకు ప్రజలకు తన గూర్చి ఉన్న అభిప్రాయం కంటే వారి నిత్యత్వపు క్షేమమే ఆయనకు ముఖ్యమైనదని మనం ఒక్క వాక్యలో చెప్పొచ్చు.
And a true Christian is like that when he encounters other people.
ఒక నిజమైన క్రైస్తవుడు ఇతరులను ఎదుర్కొన్నప్పుడు అలాగే ఉంటాడు.
Their eternal welfare means more to him than all their opinions of him.
అతన్ని గూర్చి వారి అభిప్రాయాల కంటే వారి నిత్యత్వపు క్షేమమే అతనికి ముఖ్యమైనది.
Once when Peter was in the house of Cornelius, and he was talking about the ministry of Jesus to them, he summed up the whole ministry of Jesus in one sentence.
ఒకసారి పేతురు కొర్నేలి ఇంటిలో యేసు యొక్క పరిచర్య గురించి మాట్లాడినప్పుడు అతడు యేసు యొక్క పరిచర్యనంతటిని ఒక్క వ్యాఖ్యలో కుదించి చెప్పాడు.
In Acts of the Apostles, chapter 10:38, he said, Jesus went about doing good and delivering people who were oppressed by the devil.
అపోస్తుల కార్యములు 10:38 యేసు మేలు చేయుచు సాతాను చేత పీడింపబడుచున్న వారిని విడిపించుచు సంచరించాడని అతడు చెప్పాడు.
You see what the ministry of Jesus was? Doing good, not just preaching, not just saying nice words, but actually doing good to people and delivering them from the oppression of Satan.
యేసు యొక్క పరిచర్య ఏమిటో మీరు చూసారా? అది బోధించడం మాత్రమే కాదు, మంచి మాటలు చెప్పడం మాత్రమే కాదు, కానీ నిజంగా ప్రజలకు మేలు చేయడం, సాతాను యొక్క పీడన నుండి వారిని విడిపించడం.
He didn't just want to win souls. He loved the total man.
ఆయన ఆత్మలను సంపాదించాలని మాత్రమే చూడలేదు, ఆయన పూర్తి మనుషుణ్ణి ప్రేమించాడు.
He was concerned about man's physical need. There was a time when there were more than 4,000 people who had been with him for 3 days. You read about that in Matthew 15. 3 days. And they didn't eat anything. And Jesus was concerned. He said, let's provide them with some meal, something to eat. He was concerned about man's physical need.
Ayana manishi yokka bhautika avasaratanu pattinchukunnadu. Matthayi suvartha 15th adhyayamlo ఒకసారి ఆయనతో పాటు 4,000 మంది 3 దినాల పాటు ఉన్నారని మనం చదువుతాము. వారు ఆ సమయంలో ఏమీ తినలేదు. యేసు వారి గురించి ఆలోచించి వారికి ఏదైనా భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పాడు. ఆయన మనిషి యొక్క శారీరక అవసరతను పట్టించుకున్నాడు.
He taught us to pray, give us this day our daily bread. And wherever he went, he did good not only to the souls of men, but to their bodies.
మా అనుదిన ఆహారమును మాకు దయచేయము అని ప్రార్థించడం ఆయన మనకు నేర్పించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మనుషుల ఆత్మల కొరకే కాకుండా వారి శరీరాల కొరకు కూడా మేలు చేశాడు.
He cared for people who were sick and suffering. He cared for the worst of sinners so much that his enemies would taunt him saying, oh, he's a friend of tax collectors and sinners.
అనారోగ్యంతో బాధలలో ఉన్నవారిని ఆయన పట్టించుకున్నాడు. ఆయన ఘోరమైన పాపులను ఎంతగా పట్టించుకున్నాడంటే ఆయన శత్రువులు, ఓ ఈయన సుంకరులకు పాపులకును స్నేహితుడని ఆయనను ఎత్తి పొడిచేవారు.
But that's what he was. He was a friend of the most despised people in society. And a true man of God will be like that also.
కానీ ఆయన అటువంటి వాడే. సమాజంలో అతి నీచులైన వారికి ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. ఒక నిజమైన దైవజనుడు కూడా అలాగే ఉంటాడు.
యు నో యు కెన్ బి లైక్ దట్. వాట్స్ హిండరింగ్ యు ఫ్రమ్ లవింగ్ పీపుల్ హు ఆర్ డిస్పైజ్డ్ బై అదర్స్, ఫ్రమ్ లవింగ్ పీపుల్ హు ఆర్ లో ఇన్ సొసైటీ? ఇట్స్ యువర్ ఓన్ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ. యు డోంట్ వాంట్ బి లైక్ జీసస్.
మీరు కూడా అలాగే ఉండొచ్చని మీకు తెలుసా? ఇతరులు తృణీకరించిన వారిని, సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్నవారిని ప్రేమించడం నుండి మిమ్మల్ని ఏమి ఆపుతుంది? అది మీ పరువు ప్రతిష్టలే. మీరు యేసు వలె ఉండాలనుకోవడం లేదు.
యు వాంట్ టు హావ్ ఎ రెస్పెక్టబుల్ టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ విత్ రెస్పెక్టబుల్ టైప్ ఆఫ్ పీపుల్.
మీరు గౌరవప్రదమైన వారితో కూడి ఉన్న గౌరవప్రదమైన క్రైస్తత్వము కావాలనుకుంటున్నారు.
నౌ ఇట్స్ నాట్ నేచురల్ ఫర్ మ్యాన్ టు గో అరౌండ్ బికమింగ్ ఫ్రెండ్స్ విత్ ది అవుట్కాస్ట్ ఆఫ్ సొసైటీ లైక్ ద లెపర్స్ అండ్ థింగ్స్ లైక్ దట్, బట్ జీసస్ డిడ్ దట్.
లేదు, ఒక వ్యక్తి సమాజం చేత విలివేయబడిన కుష్ఠరోగుల వంటి వారికి స్నేహితుడిగా ఉండటం సహజమైన విషయం కాదు. కానీ యేసు అదే చేశాడు.
యు నో వి సీక్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ దోస్ త్రూ హూమ్ వి కెన్ గెట్ సమ్ బెనిఫిట్ ఫర్ అవర్సెల్వ్స్.
మన కొరకు ఏదైనా లాభాన్ని తెచ్చే వారితో మనం స్నేహితులుగా ఉండటానికి ఇష్టపడతాము.
అవర్ లవ్ ఇస్ సెల్ఫిష్. జీసస్ లవ్ వాస్ సెల్ఫ్లెస్. ఇట్ వాస్ ప్యూర్.
మన ప్రేమ స్వార్థపూరితమైనది. యేసు యొక్క ప్రేమ స్వార్థరహితమైనది. అది పవిత్రమైనది.
ఇట్స్ నాట్ బై ఆల్ దిస్ కల్చరల్ రిఫైన్మెంట్ ఇన్ నైస్ వర్డ్స్ దట్ వీ మేనిఫెస్ట్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. ఇట్స్ బై లవ్, ఎ లవ్ దట్ సీక్స్ ద గుడ్ ఆఫ్ అదర్స్.
మనం సంస్కారంతోనూ మంచి మాటలతోనూ క్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రత్యక్షపరచము. ఇతరుల కొరకు మేలు చేసే ప్రేమ ద్వారా దాన్ని ప్రత్యక్షపరుస్తాము.
A love that enables us to be their servants like Jesus was.
Aa prema Yesu daasudiga unnattlu manam vaari daasulu magutaku sahayapadutundi.
Jesus washed their feet not to impress them with his humility but because he loved them.
Yesu tana deenatvamto vaarini aakattukovadaniki kaakunda vaarini preminchadu kabatti vaari paadalanu kadigaadu.
You know, whenever Jesus did good to others, he never had the slightest thought that he could get something in return.
యేసు ఇప్పుడైనా ఇతరులకు మేలు చేస్తే దానికి బదులు ఏదైనా పొందవచ్చన్న కనీస ఆలోచనను ఆయన ఎప్పుడూ కలిగి ఉండలేదు.
Jesus used an example of the sun. The sun shines on the evil and the good, he said in Matthew 5:45.
యేసు ఒకసారి సూర్యుని యొక్క ఉదాహరణను వాడాడు. సూర్యుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను ప్రకాశిస్తాడని ఆయన మత్తయి సువార్త 5:45లో చెప్పాడు.
And what is the sun expecting in return from all these people? Nothing.
దానికి బదులుగా సూర్యుడు వీరందరి నుండి తిరిగి ఏమి ఆశిస్తాడు? ఏమీ ఆశించడు.
What about the rain? He used the illustration of the rain also.
వర్షం సంగతి ఏంటి? ఆయన వర్షం యొక్క దృష్టాంతాన్ని కూడా వాడాడు.
He said the rain falls on the righteous and the unrighteous. And what is the rain expecting in return?
వర్షం నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడుతుందని ఆయన చెప్పాడు. వర్షం తిరిగి ఏమి ఆశిస్తుంది?
Not even a word of thanks.
ఒక కృతజ్ఞతతో కూడిన మాటను కూడా ఆశించదు.
Nobody looks up at the sun and says, "Well, thank you for rising this morning and shining upon us or giving us light." But the sun's not bothered.
ఎవరు సూర్యుని వైపు చూచి ఈ ఉదయాన్న ఉదయించి మాకు వెలుగునిచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పరు. కానీ సూర్యుడు దాన్ని పట్టించుకోడు.
Even though nobody thanks it, it still rises in the morning. And Jesus said, "Be like that."
ఎవరు దానికి వందనాలు చెప్పకపోయినా అది ఉదయిస్తుంది. అలా ఉండమని యేసు చెప్పాడు.
Be like your heavenly Father who gives his sunlight to good and evil people whether they thank him or not.
తన సూర్య రశ్మిని వారు వందనాలు చెల్లించినా చెల్లించకపోయినా మంచి వారికి చెడ్డ వారికి ఇచ్చే మీ పరలోకపు తండ్రి వలే ఉండండి.
Nobody turns up to God and says, "Thank you, Lord, for giving me sunlight this morning." But he still sends it.
ఎవరు దేవుని వైపు తిరిగి, "దేవా, ఈ ఉదయాన్న ఈ సూర్య రశ్మిని పంపించినందుకు వందనాలు" అని చెప్పరు. అయినప్పటికీ ఆయన దాన్ని పంపిస్తాడు.
Now Jesus was not interested in getting something in return.
లేదు, ఏదైనా తిరిగి పొందాలనే ఆసక్తి యేసుకు లేదు.
See, God's nature is one which wants to give and give and give and give.
చూడండి, దేవుని స్వభావం ఎలా ఉంటుందంటే ఇవ్వాలని ఇవ్వాలని ఇంకా ఇవ్వాలనుకుంటుంది.
That is as natural for God as it is for the sun to shine and shine and shine and shine.
ఇది దేవునికి ఎంత సహజమైనదంటే సూర్యుడు ప్రకాశిస్తూ 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 ఉన్నంత సహజమైనది.
And Jesus came to earth and manifested that nature of God, seeking to do good and serve and help and bless wherever he went, whether people appreciated it, whether they thanked him or didn't thank him, it didn't make a difference to him.
యేసు భూమి మీదకు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆ స్వభావాన్ని ప్రత్యక్షపరుస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచి చేయాలని, సేవ చేయాలని, ఆశీర్వదించాలని చూచాడు. ప్రజలు దాన్ని మెచ్చుకున్నా లేకపోయినా, ఆయనకు కృతజ్ఞత తెలిపినా తెలపకపోయినా ఆయనకు అది ఏమీ తేడా చేయలేదు.
See, it's not easy to manifest this type of love.
చూడండి, ఇటువంటి ప్రేమను ప్రత్యక్షపరచడం సులువైన విషయం కాదు.
Human love is so selfish. If that fellow loves me in return, then I continue to love him. That is the way we can distinguish between human love and divine love.
మానవ ప్రేమ ఎంతో స్వార్థపూరితమైనది. ఆ వ్యక్తి నన్ను తిరిగి ప్రేమిస్తే నేను అతన్ని ప్రేమించడం కొనసాగిస్తాను. ఆ విధంగా మనం మానవ ప్రేమకు దైవ ప్రేమకు మధ్య తేడా చెప్పగలము.
There's a lot of difference between the two.
ఈ రెండిటికి మధ్య చాలా తేడా ఉంది.
In divine love, it doesn't matter to us whether the other person responds or not. We just continue.
దైవికమైన ప్రేమలో అవతల వ్యక్తి స్పందిస్తాడా లేదా అని మనం పట్టించుకోము. మనం ప్రేమించడం కొనసాగిస్తాము.
Consider the way Jesus used his money.
యేసు డబ్బును ఎలా ఉపయోగించాడో ఆలోచించండి.
In John 13:29, we see that Jesus used his money basically for two things: to buy what was needed and to give to the poor.
యోహాను సువార్త 13:29లో యేసు డబ్బును ప్రధానంగా రెండు విషయాల కొరకు వాడాడని మనం చూస్తాము. అవసరమైన వాటిని కొనడానికి, బీదలకు ఇవ్వడానికి.
Now Jesus was not a great rich millionaire, but he still found some money to give to those who were poor.
అయితే యేసు గొప్ప కోటీశ్వరుడేమి కాదు, కానీ బీదలకు ఇవ్వడానికి ఆయన యొద్ద కొంత డబ్బు ఉంది.
He taught people it is more blessed to give than to receive.
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టమని ఆయన ప్రజలకు నేర్పించాడు.
And his love taught him that whatever possessions God gave him were to be used to bless others.
దేవుడు ఆయనకి ఇచ్చిన వస్తువులు ఇతరులను దీవించడానికి వాడబడాలని ఆయన ప్రేమ ఆయనకు నేర్పించింది.
How many of us have understood it? How many Christians are there in the world who have understood this, that God gives us material things so that we can bless others, use them for the benefit of others?
దాన్ని మనలో ఎంతమంది గ్రహించారు? మనం ఇతరులను దీవించడానికి, వారి ప్రయోజనం కొరకు వాడటానికి దేవుడు మనకు వస్తువులను ఇస్తాడని గ్రహించిన క్రైస్తవులు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు?
దిస్ ఇస్ లవ్. వెన్ వి లెర్న్ టు లవ్ పీపుల్ అండ్ యూజ్ థింగ్స్ టు బ్లెస్ పీపుల్.
మనం ప్రజలను ప్రేమించడం, వారిని దీవించడానికి వస్తువులను వాడటం నేర్చుకున్నప్పుడు అది నిజమైన ప్రేమ.
Let me say something else about his preaching. We read of a time in Luke 19 and verse 41 that he wept over Jerusalem.
ఆయన బోధన గురించి మరొక విషయాన్ని చెప్తాను. మనం లూకా సువార్త 19:41 ఆయన యెరూషలేము గురించి ఏడ్చిన సమయం గురించి చదువుతాము.
Why did he weep over Jerusalem? He used such strong words when he preached. And little later we read in the same chapter, verse 45 of Luke 19, that he used a whip. But before he used the whip, he wept.
ఆయన యెరూషలేము గురించి ఎందుకు ఏడ్చాడు? ఆయన బోధించినప్పుడు బలమైన మాటలు వాడాడు. అదే అధ్యాయంలో ఆ తరువాత లూకా 19:45 ఆయన ఒక కొరడాను వాడాడని చదువుతాము. కానీ కొరడాను వాడే ముందు ఆయన ఏడ్చాడు.
దిస్ వాస్ ద బ్యాలెన్స్.
ఇది ఆయనలో ఉన్న సమతుల్యత.
లెట్ మీ మెన్షన్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ జీసస్ లవ్ అండ్ దట్ ఇస్ యు డిడ్ంట్ హావ్ టు సీ ఎ సెక్రటరీ ఇన్ ఆర్డర్ టు మీట్ విత్ జీసస్.
యేసుని ప్రేమ యొక్క మరొక కోణాన్ని నేను మీకు చెప్తాను. మీరు యేసును కలుసుకోవడానికి ఒక సెక్రటరీని అంటే కార్యదర్శిని ముందు కలవక్కర్లేదు.
Now in the world, if you want to meet a big man, you got to meet a secretary first.
అయితే ప్రపంచంలో మీరు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని కలవాలంటే మీరు మొదట ఆయన కార్యదర్శిని కలవాలి.
What secretary did Jesus have? Anybody could meet him. Nicodemus could go in the middle of the night, wake him up and speak to Jesus, and Jesus is ready to talk to him.
యేసు ఎటువంటి కార్యదర్శిని కలిగి ఉన్నాడు? ఎవరైనా ఆయనను ఎప్పుడైనా కలుసుకోవచ్చు. నికోదేము అర్ధరాత్రి ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను నిద్రలేపి ఆయనతో మాట్లాడాలనుకున్నప్పుడు యేసు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు.
Once Jesus was so busy helping people that we read in Mark 3 verse 20 and 21, he did not even have enough time to eat.
ఒకసారి యేసు ప్రజలకు సహాయం చేయడంలో ఎంత తీరిక లేకుండా ఉన్నాడంటే ఆయన తినడానికి కూడా సమయం లేకపోయిందని మనం మార్కు సువార్త 3:20-21 చదువుతాము.
He did not have anybody to regulate the access of people to him saying, you can't come to me. You know, when you become so busy that you cannot meet with ordinary people, you have become more busy than Jesus Christ.
ప్రజలు ఆయనను సమీపించడాన్ని క్రమపరచడానికి, వారిని అడ్డుకోవడానికి ఆయన ఎవరిని కలిగి ఉండలేదు. నీకు సామాన్యులను కలుసుకోవడానికి తీరిక లేకపోతే నువ్వు యేసు క్రీస్తు కంటే తీరిక లేని వాడివైపోయావని నువ్వు తెలుసుకోవచ్చు.
When you need a secretary to prevent people from meeting you, you're not a servant of God anymore.
ప్రజలు నిన్ను కలుసుకోకుండా ఆపు చేయడానికి నీకు ఒక కార్యదర్శి కావాల్సి వస్తే నువ్వు దేవుని సేవకుడివి కావు.
You're just a businessman. You're running an industry, not a Christian church.
నువ్వు కేవలం ఒక వ్యాపారస్తుడవు. నువ్వు ఒక పరిశ్రమను నడుపుతున్నావు కానీ ఒక క్రైస్తవ సంఘాన్ని కాదు.
The relatives of Jesus thought he was insane to allow people to take so much of his time. But that is because he loved them.
యేసు ప్రజలను తన సమయాన్ని అంతగా తీసుకోవడానికి అనుమతించినందుకు ఆయన బంధువులు ఆయనను వెర్రివాడనుకున్నారు. కానీ ఆయన ప్రజలను ప్రేమించాడు గనుక అలా చేశాడు.
Jesus was freely approachable. Once they brought sick people to him at sunset, we read in Luke 4 verse 40, and he spent the whole evening till late into the night praying for them, laying his hands on them, healing them.
యేసు ఎంతో అందుబాటులో ఉండేవాడు, సమీపించతగ్గవాడు. సూర్యాస్తమయమందు ఆయన యొద్దకు వారు రోగులను తీసుకువచ్చారని మనం లూకా సువార్త 4:40 చదువుతాము. ఆయన ఆ సాయంత్రమంతా రాత్రి ఎంతో సమయం వరకు వారి కొరకు ప్రార్థిస్తూ వారి పైన చేతులుంచుతూ వారిని స్వస్థపరుస్తూ గడిపాడు.
He did not feel his time was his own. His time was for other people.
ఆయనకున్న సమయం ఆయనదేనని ఆయన అనుకోలేదు. ఆయన సమయం ఇతరుల కొరకే.
He came to live to do God's will, to bless them. And he is willing to be inconvenienced.
Ayana jeevinchadaniki, devuni chittanni cheyadaniki, prajalanu deevinchadaniki vachadu. Ayana asaukaryaniki guravadaniki ishtapaddadu.
And this is why the mighty gifts of the Spirit that were manifested through Jesus brought life.
Anduchetane Yesu dwara pratyakshaparchabadina goppa krupa varalu jeevanni techayi.
You know, miracles are a dangerous thing if they are not operated in love.
మీకు తెలుసా, అద్భుతాలు ప్రేమతో చేయబడకపోతే అవి ప్రమాదకరమైనవి.
This is the love of God that we need to flood our hearts.
మన హృదయాలలో కుమ్మరింపబడవలసిన దేవుని ప్రేమ ఇదే.
Let's ask God to give it to us, a love that's concerned even in his moment last moments to bring a thief into God's kingdom.
తన చివరి క్షణాలలో కూడా ఒక దొంగను దేవుని రాజ్యములోకి తేవడానికి యోచించిన ఇట్టి ప్రేమను మనకిమ్మని దేవుణ్ణి అడుగుదాము.
When the world around us sees such love, they will be drawn to Jesus. Let's ask God to give us this love.
మన చుట్టూ ఉన్న ప్రపంచం అట్టి ప్రేమను చూచినప్పుడు వారు యేసు యొద్దకు ఆకర్షింపబడతారు. అట్టి ప్రేమను మనకిమ్మని దేవుణ్ణి అడుగుదాము.